సూనునకు అని చెబుతాడు. పాంచాలీదేవి యొక్క కొప్పుముడి లాగినటువంటి మహాపాపం చేత నశింపబడిందట కౌరవుల ఆయుర్దాయం, అందుకని చంపించట కృష్ణుడు, లేకపోతే చంపించట వాళ్ళని. అలా వాళ్ళు చేసిన పాపం వాళ్ళ ఆయుర్దాయం తగ్గించినట్టుగా మనం చేసే పాపాలు మన ఆయుర్దాయాలు తగ్గిస్తున్నాయి. ఈ ఆయుర్దాయం తగ్గిపోకుండా ఉండాలి అంటే ఈ శ్లోకాన్ని పాఠనం చేసి ఊరికి మేలు చేకూర్చాలి మనం. అంచేత సామూహికంగా క్షేత్రాలలో ఈ పారాయణం చేసినట్టయితే ఊళ్ళో ఉండేటటువంటి వాళ్ళు అకాల మృత్యువులు పొందరు, దుర్మరణాలు పొందరు. అంతేకాదు ఉల్కాపాతములు వంటి దోషములు ఆ గ్రామంలో మాత్రం బయటపడవు. ప్రస్తుతం ఈ 97వ సంవత్సరం నుంచి కూడా శని మీనరాశిలో ప్రవేశించేటండి. రాసులలో మీనరాశిలో పాపం మహానుభావుడు రవికుమారు గారు ప్రవేశించారు. చాలామంది రవికుమారు అని పేరెట్టుకుంటారు. రవికి ఇద్దరు గొప్ప కొడుకులు ఉన్నారండి. ఒక ఆయన యముడు, ప్రాణాలు పీకేసే యమధర్మరాజు. రెండో ఆయన ఎవరో ఛాయాదేవి పుత్రుడు శనిగాడు, శనైశ్చర్యుడు పాపం. ఆ వెనకాతల నవగ్రహాల్లో కూర్చుని ఉన్నాడు ఆయన. ఆయనను కాబట్టి మనం సరదాగా మన పిల్లలకి రవికుమారుని పేరెడితే వాడి మీద ఒళ్ళు మంట కొద్దీ పెట్టామన్నమాట. ఓరి శనిగాడా, లేక ఓరి యము. చేపల చెరువులు వాళ్ళందరూ ధ్వంసం అయిపోతారు క్రమేపీ. చేపల చెరువులు వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి భయంకరమైన గడ్డుకాలం ఏర్పడిందట. కాబట్టి వీళ్ళు కొత్తగా చెరువులు తవ్వుకుందాం అనుకుంటే వద్దు, తవ్వద్దు. ఎప్పట్లో వీళ్ళ చెరువులలో ప్రభుత్వం వల్ల ఇబ్బందులు వస్తాయి. ప్రభుత్వం వల్ల ఇబ్బందులు ఏమైనా తొలగితే వరదల వల్ల మాత్రం వీళ్ళు వేసినవన్నీ కొట్టుకుపోతాయి. అది కాకపోతే వీళ్లలో వీళ్ళు కొట్టుకుని ఒకళ్ళ చేపల చెరువుల్లో ఒకళ్ళు ఎండ్రిల్లో ఇంకేవేవో విషాలు కలుపుకుని నాశనం చేసుకుంటారు. ఇది అది కాకపోతే రోగాలు వచ్చి చేపలు మొత్తం ధ్వంసం అయిపోతాయి. ఈ విధంగా 3 సంవత్సరాల కాలం పాటు చేపల చెరువుల యజమానులకు దుస్థితి ప్రాప్తిస్తోంది. కాబట్టి దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే నవగ్రహాలలో ఒకడైనటువంటి శనేశ్వరుడున్నాడు. కోణం నీలాంజన ప్రఖ్యం మంద చేష్ట ప్రసారిణం ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం అనే శ్లోకాన్ని 7,02,081 పర్యాయములు పారాయణం చేయించాలట. ఈ శ్లోకాన్ని అథర్వణ వేదము అనేటటువంటి వేదంలో మంత్రశాస్త్రంలో చెప్పారు, అదే భవిష్యత్ పురాణంలో కూడా చెప్పారు. ఇది చెయ్యడం వల్ల నష్టంలోంచి బయటపడతారు, లాభాలు మాత్రం బాగా పెరగవు. దీనివల్ల ఈ 3 ఏళ్ళు స్థితి ఎలా ఉన్నది, వీళ్ళేదో గొప్ప జమీందారులు అవుతారని కాదు, ఈ శ్లోకం వీళ్ళు పెట్టుబడి నాశనం కాకుండా వీళ్ళని కాపాడుతుంది. 10 లక్షలు పెట్టుబడి పెట్టేవాడి అంతా కొల్లేట్లో కలిసిపోయిందండి అనే బాధ మాత్రం లేకుండా ఉంటుందట. ఇంకా ఏం చెప్పాడు, ఈ కలిస్వరూపంలో మనుష్యులు సదాచారం నుంచి బయటపడిపోతారు. అసలు సదాచారాన్ని ఎవడు నిరసిస్తాట. పూర్వంలాగా భగవంతునికి నివేదన చేసి పదార్థం తినరట. ఎవడు తాను తినేటటువంటి ప్రతి పదార్థాన్ని నివేదన చేయకుండా భగవంతునికి తింటాడో అటువంటి వాడు విన్మూత్ర భక్షణం చేసినట్టు అన్నాడు. విట్లంటే మలమన్నమాట, మూత్రము ఇటువంటి పదార్థాల్లో తిన్నట్టట. చివరకు చిత్రం ఏమిటంటే ఒకనొక క్షేత్రంలో ఓ తల్లిని చూశా. ఆవిడ పొద్దుటే లేవగానే కాఫీ తాగాలి, కాఫీ కాచి కాఫీ నైవేద్యం సమర్పయామి అని పెడుతున్నది ఆవిడ. తాను తాగేటటువంటి కాఫీని కూడా భగవంతునికి నివేదన చేయకుండా తినడంలా, తాగడం లేదు ఆవిడ. నేను అడిగా, ఏమ్మా కాఫీ నివేదన అనేది ఏ పురాణంలో ఉంది అని అడిగితే ఆవిడ అద్భుతమైన వ్యాఖ్యానం చెప్పింది. నాయనా, భవిష్యత్ పురాణంలో నువ్వు ఏది త్రాగుతున్నా ఏది తింటున్నా నివేదన చేయమన్నాడు. దీని అంతరార్థం ఏమిటంటే మానవుడు తాను చేసేటటువంటిది చివరికి కళ్ళు తాగినవాడు కూడా కళ్ళుని కూడా భగవంతునికి నివేదన కనుక చేసి తాగినట్టయితే ఆ దోషం పోయి కొంతకాలానికి ఆ వ్యసనంలోంచి బయటపడతాట. తాను కాఫీ నివేదన చేసి తాగడం ద్వారా కొంతకాలానికి ఆ కాఫీ అనేటటువంటి వ్యసనంలోంచి బయటపడిపోయింది. అసలు సృష్టిలో భగవత్ సంబంధం కాని పదార్థం అంటూ ఏదీ లేదనే ఒక గాఢమైన విశ్వాసం నాలో ఉంది. కాబట్టి ఇదే బ్రహ్మ పదార్థం అనుకుని పెడుతున్నాను, అందులోంచి జయించడానికి నాకు ఇది ఒక మార్గంగా అనిపించింది అని ఆవిడ విశ్వాసంగా చెప్పింది. నిజమే, పరిపూర్ణంగా భగవంతుని మీద విశ్వాసం ఉన్నవాడు ఏం తిన్నా అది భగవంతునికి ఇచ్చేయచ్చు, ఏది తాగినా అది భగవంతునికి ఇచ్చేయచ్చు, అంత నమ్మకం ఉంది గనక. కాబట్టి ఆవిడ అలా నివేదన చేసింది. దానికి పురాణాలు శాస్త్రాలు అక్కర్లా. అందుకని ఇక్కడ రెండు చెప్పారు, కొన్ని శాస్త్ర సమ్మతములు, కొన్ని జనాచారములు. శ్రీకృష్ణ పరమాత్ముడు అంటాడు, నందుడు యజ్ఞం చేస్తున్నప్పుడు, ఇంద్రయాగం చేస్తున్నప్పుడు, నాన్న యాగంబు చేయంగ అర్ధిల్చి వచ్చి తిరి యాగమున ఫలమే మిగలుగు, శాస్త్రీయమో జనాచారమో. నాన్న మీరిక్కడ ఏదో ఒకనొక యాగం చెయ్యడానికి వచ్చినట్టుగా కనపడుతోంది నాకు. ఏమిటి యాగం, దీనికి ఎవరు దేవుడు, ఇది చెయ్యడం వల్ల ఏం ఫలితం ఉంటుంది, ఇది ఏదైనా గ్రంథంలో శాస్త్రంలో చెప్పబడి ఉన్నదా, లేక 10 మంది చేస్తున్నారు కాబట్టి గుడ్డిగా చేస్తున్నారా, అది జనాచారం అని అడిగితే, అప్పుడు ఆయన, నాయన ఇది శాస్త్రం కాదు, మా వాళ్ళందరూ చేస్తున్నారు మేము చేస్తున్నాం అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, జనాచారాన్ని తెలియనంత వరకు ఆచరించవచ్చు, తెలిసిన తర్వాత జనాచారాన్ని విడిచిపెట్టేయాలి, కాబట్టి ఆచారం విడిచిపెట్టి ఇంకో యాగం చేద్దామని చెప్పాడు. కాబట్టి మానవులలో ఆచార వ్యవహారములు లేక శాస్త్ర సమ్మతమైనటువంటివి రెండు రకాలైనటువంటి విషయాలు ఉంటాయి. ఇందులో జనాచారం కూడా చాలా బలమైనదే. కాబట్టి జనాచార సంబంధమైనటువంటి విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఏదైనా సరే భగవంతునికి నివేదన చేసి మాత్రమే స్వీకరించాలి. కాబట్టి మనం తినేటటువంటి పదార్థాలను నివేదన చేసేటటువంటి వాళ్ళు తగ్గిపోతారట ఈ కలికాలంలో. అంతేనా, ఈ కలికాలంలో సామ రుక్కు యజుర్వేదాది అధ్యయన హైంజంబు ప్రాప్తమౌను. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అనేటటువంటి వేదములు మూడు పవిత్రమైనవి, త్రయీ ధర్మములు అంటారు. నాలుగవదైన అథర్వణ వేదం ఇందులోకి చేరదు, అది స్పెషాలిటీ దానికి. ఈ మూడు వేదములను పరిపాలించేటటువంటి వాళ్ళు అంటే పారాయణం చేసేటటువంటి వాళ్ళు తగ్గుతారు. ఇంకా తర్వాత ఏం చెప్పాడు, వైవాహిక ధర్మ శూన్యా భవంతి నరాహ. వివాహ కర్మము అనేటటువంటి ఒక శాస్త్రవిధి ఉంది. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళందరూ కూడా చక్కగా మండపాలు బుక్ చేసుకుని ఓ పురోహితుడిని పెట్టుకుని శాస్త్ర ప్రకారంగా పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు క్రమేపీ సంతకం పెడితే పెళ్ళి, ఇంకో సంతకం పెడితే ఇద్దరు, ఎవరి దారి వారిది, దానికి సంతకమే దీనికి సంతకమే, రిజిస్టర్డ్ మ్యారేజ్. ఆ తర్వాత ఎప్పుడు ఎంతకాలం కలిసి ఉంటారో తెలియడం లేదు. వివాహంలో కూడా శాస్త్ర సమ్మతంగా చక్కగా పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు తంతుని పూర్తిగా చేసుకోవడం లేదట. ఎందుకనంటే తాళి కట్టిన తర్వాత మళ్ళీ వీడియో తీయించుకోవడానికి, ఫోటో తీయించుకోవడానికి రెండోసారి తాళి కడతారు వీళ్ళు. ఆ కట్టేటప్పుడు ఫోటో తీయచ్చుగా, దండ వేసేస్తారు నా మెళ్ళలో, మళ్ళీ ఆ ఫోటో కోసం దండ ఇలా పట్టు కూర్చోండి అంటారు. నేను కూడా అలా ఫోటోకేసి వెర్రిమొహం వేసుకుని అలా చూస్తూ ఉండడం. ప్రచారానికి పెచ్చ. సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటారు ఇక్కడ, హాయ్ వచ్చావా, ఇది వాడి కాఫీ ఇప్పించండి అంటూ ఉంటాడు. ఇక్కడ వీడికి ఓం కేశవాయన మహోత్సవం, ఈయన దారి ఈయందే పురోహితుడు, వీడేం చేస్తున్నాడో ఆయన పట్టించుకునే అంత ఓపిక పాప ఆయనకి ఉండదు. ఈ చేసేవాడు కూడా కాఫీ తెచ్చాడా, ఇదిగో వాడు వచ్చాడు కానీ వాడు ఎక్కడికి వచ్చినా తిరిగిపోతాడు కానీ ప్రజెంటేషన్ ఎవడు వీడి దొంపదగా, వాడు ఏం ప్రజెంటేషన్ ఇచ్చాడో నోట్ చేసుకో బాబాయ్, నీకు ఇచ్చా అంటాడు. ఓ బాబాయ్ గారిని అక్కడ పెడతారు, ఓ మేనమామనో ఓ బాబాయ్నో ఫ్రెండ్నో చదివింపుల కోసం సత్యనారాయణ వ్రత. అంచేత వీడేం తెచ్చాడో కానుకిచ్చాడో అనేది. మా మిత్రులు వచ్చారు గృహప్రవేశానికి, 500 చదివించారా లేదా అనే దృష్టితో ఉంటూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ నిజమైనటువంటి నేను శాస్త్ర ప్రకారమే కర్మ చేస్తున్నాను అనుకునేవాడు కూడా అందులోంచి భ్రష్టుడైపోతున్నాడు, ఎందుకంటే దృష్టి అక్కడ ఉండదు. 300 మంది అర్చన చేసేటటువంటి వాళ్ళ ఇళ్లలో మనస్సుని పొరపాటును కూడా లగ్నం చెయ్యలేరు, జపమాల చేత్తో పట్టుకుంటారు. ఆ సమయానికి దిక్కుమాలిన ఆలోచనలన్నీ నెత్తి మీదకు వచ్చి అప్పుడే పడతాయి, ఒత్తప్పుడు రావు. ఒక ఆయన అన్నాడు, అదేం కర్మమో గానండి, నాకు జపమాల చేత్తో పుచ్చుకున్నప్పుడే నా వ్యాపారము, మా అబ్బాయి, మా ఆవిడ, ఇంకేవేవో రిజర్వేషన్ల దగ్గర నుంచి గుర్తుకొస్తాయండి, రైల్వే టికెట్ దొరికిందా లేదా అని అంటాడు. ఒక పాపం ఒక ఆవిడ ఇంటికి వెళ్ళా చిన్నప్పుడు, చిన్నప్పుడు జరిగిన విషయాలు మర్చిపోలేం కదా ఎవరమైనా. పాలు పోయించుకోవడానికి ఆ రోజుల్లో మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం, వాళ్ళు పాలు పోసేవారు. ఇదిగో చిన్న కవి గారు, అప్పుడు చిన్నప్పుడే కవిత్వం రచ్చేవాడి చేత బాలకవి అనేవారు, బాలకవి గారు వచ్చారు కానీ ఆయనకి ఆ పాలు పోయి అంది ఆవిడ. అంటే స్పెషల్ పాలు, మాది అర్ధరూపాయి చేరు పాలు అనమాట. అప్పట్లో చేరు అర్ధరూపాయి మాకు. చేరు అర్ధరూపాయి పాలు అంటే ఈ మాత్రం పాల ఆకారం అందులో ఉంటుంది, మిగతా అవన్నీ కూడా చక్కగా ప్రవహించేటటువంటి వెంకయ్య వయ్యేట్లో నీళ్ళే, అవి అర్ధరూపాయలు. ఈ రకంగా పోయి ఏం చెబుతూనే ఉన్నది ఆవిడ. మళ్ళీ రామ్ రామ్ రామ్, ఇదో పోపు మాడిపోతుందంటుంది, దూడ కుడుచుకుపోతుందంటుంది, పేడ వేస్తూ ఉంటే వీధిలో వాళ్ళు ఎత్తుకుపోతారేమో, పేడంతా పక్కకి పోయి ఆనక్కి పిడకలమ్మాలంటుంది, ఇంకా చెప్పమేమిటి. ఈ విధంగా మనస్సు అక్కడ లగ్నం కాకుండా చేసే శాస్త్రీయమైనటువంటి అర్చనా విధానములు కూడా మానవునికి సత్ఫలితములనివ్వవు. కాబట్టి ఇక్కడ శాస్త్రధర్మం పోతోంది. ఇంకా భవిష్యత్ కాలంలో 2003 నుంచి ప్రమాణం చెబుతున్నారు, అసలు ఇక పెళ్ళిళ్ళకి నువ్వు నేను పెళ్లి చేసుకుందాం అంతే, కలిసి జీవిద్దాం అంటారు. అప్పుడు సంతకాలు కూడా ఉండవటండి, బాండులు రాసుకోవడం ఉండవట, కాంట్రాక్ట్ పెళ్లిళ్ళు కావట. మన ఇద్దరం ఇవాళ్ళ నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ అంటారట, నచ్చినంతకాలం భార్యాభర్తలట, తర్వాత ఎవరిదారి వాళ్ళదే అట. ఇంటిలో తల్లి తండ్రి అదుపాధ్యాలుండవు, అనేక రకములైనటువంటి భయంకరమైనటువంటి స్నేహితుల యొక్క సాంగత్యం కలుగుతూ ఉంటుంది వీళ్ళకి. దానితో వైవాహిక ఆచార ప్రష్టాక నరాహ భవిష్యంతి కలౌ యుగే. ఈ కలియుగంలో వివాహాది ఆచారములన్నీ భ్రష్టమైపోతూ ఉంటాయి. అంతేకాదు, ఎవడి ధర్మాన్ని వాడు ఆచరించడం అనేది పోతూ ఉంటుంది. అగ్నిహోత్ర నియమో నాస్తి, అగ్నిహోత్రాన్ని వేల్చడం అనే ధర్మమే పోతుంది. అగ్నిహోత్ర నియమాన్ని 3 రకాలుగా చెప్పారు. మొదటి రోజున మనం చెప్పుకున్నాం, ఇంట్లో నిప్పులలో కాస్త 2 అయినా 3 అయినా బొగ్గులు తెచ్చి దాన్ని అంటించి ఆ సూర్యోదయానికి సూర్యాస్తమైన సమయంలో అగ్నిహోత్రుడిని వేల్చాలి. కనీసం 2 పూట్లైనా, 3వ పూట మధ్యాహ్నం చేయలేకపోయినా ఆ అగ్నిహోత్రుడికి నమస్కారం చేయడం ఒకటి. 2వ అగ్నిహోత్ర నియమం ఏమిటంటే, అన్నం వండేటప్పుడు పూర్వం కొంచెం పెద్దవాళ్ళకి తెలుస్తుంది, పొయ్యిలో ఎసట్లో పోసేటటువంటి బియ్యంలోకి వస్తే అలా వేసేవారు, అది అగ్నిహోత్రం యొక్క పాలనా నియమంలో 2వది. ఇప్పుడు గ్యాస్ స్టవ్లు గనక బియ్యం గింజలు అందులో ఎవరు వేయడంలా, ఈ 2 గింజలు నాశనం అయిపోతాయేమో అని భయం. అయినప్పటికీ అది గ్యాస్ స్టవ్ అయినా ఇంకేదైనా ఎలక్ట్రిక్ స్టవ్ అయినా 2 గింజలు తీసి ఆ ఎసట్లో వేసే ముందు అగ్నిహోత్రుడికి అర్పించనిదే మనం గిన్నెలో కుక్కర్లో ఈ బియ్యాన్ని పెట్టకూడదు, అలా పెట్టకూడదు. ఇది 2వది అగ్నిహోత్రుడికి సమర్పించడం. ఇక 3వ నియమం మరొకటి చెప్పారు, అదేమిటంటే పూర్వం అయితే బొగ్గులతో లేదా కట్టెలతో పొయ్యి ఆఖరిని ఆర్పేయాలి, ఆర్పేటప్పుడు బయటికి తీసి అందులో 2 నేతిబొట్లు వేసి ఆ తర్వాత ఆ పొయ్యి ఆర్పేవారట, పెద్దలకు ఆచారం తెలుస్తుంది. ఇప్పుడు అసలు కట్టెల పొయ్యిలే లేవు గనక, గ్యాస్ స్టవ్ ఆర్పాలి గనక ఏం చేయాలండి, కొంచెం నామకే వస్తే నెయ్యి పేరుకున్న నేతి నుంచి ఇంత పెసరు తీసాలా అని ఆర్పేయాలంట. తప్పదు, అగ్నిహోత్రుడికి అది ఏదో రకంగా అర్పించవలసిందే. ఈ 3 రకములైనటువంటి అగ్నిహోత్ర పాలన చేస్తే ఇప్పుడు ఇందాకటి వరకు నేను పైన చెప్పినటువంటి ఈ కలియుగంలో ఈ 97 నుంచి వచ్చే దోషాలు నశిస్తాయి. ఆ దోషానికి విరుగుడు అగ్నిహోత్ర పాలనం తప్ప మరొకటి లేదు 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 అన్నాడు ఆయన. ఇక తరువాత మాట ఇచ్చి ఆ మాట మీద కలికాలంలో నిలబడరటండి పాపం. ప్రతి వాళ్ళు కాళ్ల మీద మాత్రమే నిలబడతారు కానీ మాట మీద పొరపాటును కూడా నిలబడరండి. తానన్నటువంటి మాటని తప్పడం శాస్త్రం అంగీకరించదు. జేబులో ఇవాళ 10 రూపాయలు ఉన్నాయి, బయలుదేరి వస్తున్నాం, ఇంతలో ఒక ఆయన ఎదురయ్యాడు, అయ్యా నిన్న 10 రూపాయలు ఇస్తానన్నారు ఇవ్వలేదేమండి అని. కాబట్టి ఇక్కడ అసత్యం వచ్చిన దోషము మాట తిరగలేరు మానధనులు అంటారు, మాట తిరగకూడదట. ఎవడో వచ్చాడు వాడు 10 రూపాయలు అడిగాడు, వాళ్ళు ఇస్తా ఉన్నాం మన జేబులు ఉన్నాయి, వాళ్ళు వస్తున్నాం, ఈ లోపు దారిలో ఎవడో వచ్చి వీడు ప్రతి వాడి దగ్గర 10 రూపాయలు అడుగుతాడు తిరిగి ఇవ్వడండి పొరపాటును కూడా అన్నారు, కాబట్టి వీడికి ఇవ్వకూడదు అనిపించింది. అంచేత ఇవ్వరు అని చెప్పకుండా మనం ఏం చేస్తామంటే సహజంగా అందరం బాబు నా దగ్గర లేవండి డబ్బులు అని చెప్పేస్తాంట. ఇలాంటి దోషములు మనకి నిత్యం వస్తూ ఉంటాయట. ఇవి చిన్న చిన్న దోషములు, చిన్న దోషములైనా చిన్నపాము చాలా భయంకరమైనది అన్నట్టుగా మనుషుల్ని పతనం చేస్తుంది. ఇంతకంటే భయంకరమైనటువంటి అసత్య వచనములు ఏమిటి, న్యాయశాస్త్రాది విషయంలో కోర్టుకు అబద్ధాలు చెప్పేవాళ్ళు, ప్రత్యేకంగా సాక్ష్యాల మీద బతికేవాళ్ళు ఎక్కువైపోతారు ఈ కాలంలో. మరి వీటికి ఏమిటంటే, కావాలని భయంకరమైన అసత్యాలు చెప్పేటటువంటి వాడికి ప్రాయశ్చిత్తం లేదు, అసలు ప్రాయశ్చిత్తమే లేదట. కాని చిన్న చిన్నవి తప్పనిసరి పరిస్థితుల్లో మోసగాళ్ల బారి నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఏ మానవుడైనా సరే అసత్యం ఆడవలసి వస్తే అటువంటి అసత్య వచనానికి ఒక చక్కనైనటువంటి మార్గం చెప్పారు. అది ఏమిటి అంటే, ఉదయం సూర్యోదయం అయ్యేటప్పుడు ఎదురుగుండా నిలబడి ఎర్రగా ఉంటాడు చూసారో సూర్యుడు, ఆయన అరుణగభస్తి అంటారు, ఎర్రగా కుంకుమ రంగులో ఉంటాడు. అలా ఉదయించేటటువంటి సూర్యుడికి ఎదురుగుండా నిలబడి సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని సూర్యుడికి ఈ శ్లోకంతో నమస్కారం చేస్తే అసత్యం చిన్నదైతే ఆ చిన్న దోషాల్లోంచి బయటపడతామట. ఎందుకంటే సూర్యుడు కర్మసాక్షి, మనం ఆడేటటువంటి ప్రతి చేసేటటువంటి పనులన్నిటికీ ఆయన సాక్షిభూతుడై అక్కడ ఉంటాడు. కాబట్టి చిన్నవైనటువంటి అసత్యముల యొక్క దోషములను తొలగించే శక్తిని పరమాత్ముడు ఆయనకి ఇచ్చాట. ఆయనకు ఎదురుగుండా నిలబడి ఈ శ్లోకం ధ్యానం చేస్తే ఆ అసత్యం తొలగుతుంది. ఇంకా ఈ కలియుగంలో కొన్ని దోషాల్లో ముఖ్యమైన చెప్పాడు, మనం ఎవరికైనా దానం చెయ్యాలంటే ధనాన్ని, ఇప్పుడు వాళ్ళెవరో ఇలా రూపాయి అర్ధ రూపాయి పంపుతూ ఉంటారు, అలా ఇతరులతోటి పంపించేటటువంటి వాళ్ళు గోహత్యా పథకాన్ని పొందుతారు అని ఉంది భవిష్యత్ పురాణంలో. ఇంతకాలం మీరు ఎందుకు చెప్పలేదండి మరి మాకు ఈ విషయం, మేము చాలా పొరపాటు చేశాం కదా అంటే, నేను ఇవాళే చూశాను, నేను మాత్రం ఈ రోజున చూశాను కాబట్టి చూడలేదు కాబట్టి ఇవాళ చూశాం కనుక విషయం చెబుతున్నా. ఎవరైనా దానం చేసుకోదలిస్తే వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు సరాసరి వాళ్ళకి చేతిలో పెట్టండి తప్ప ఇతరుల ద్వారా పంపించకండి. అలా దానం చేస్తే అది కూడా దోషమేట. అటువంటి దోష నివారణకి ఏం చెయ్యాలి అంటే, ఇంటిలో ఆవు మీద ఆనుకొని ఉండేటటువంటి కృష్ణుడి యొక్క ప్రతిమ ఉంటుంది చూసారు, ఆ ప్రతిమను ఇంట్లో పెట్టుకుని ఆ ప్రతిమకి ఆవు పాలను కృష్ణాష్టమి నాడు నివేదన చేస్తే ఇలా ఇతరుల చేత దానానికి డబ్బు పంపించేటటువంటి దోషం తొలగుతుందట. మరొక విషయం చెప్పాడండి, ఇతరులతోటి డబ్బు పంపించడమే కాకుండా ఇతరులకు డబ్బిచ్చేటప్పుడు గబుక్కున విసురుతాం మనం తెలియక. డబ్బులు ఎవరికైనా బాకీ కానీ ఇంకేదైనా ఇవ్వాల్సి వస్తే గబుక్కున విసురుతారు కొంతమంది ముందుకి. అలా ధనాన్ని విసిరేటటువంటి వాడు మూడు జన్మలలో చింకి బట్టలు వేసుకునే కటిక దారిద్రాన్ని అనుభవిస్తాడు. తెలుసో తెలియకో డబ్బులు విసిరినా లేక జేబులోంచి డబ్బులు పడిపోయినా అటువంటి వాడు ఏం చెయ్యాలి అంటే, ఇదిగో ఈ ఇంట్లో అమ్మవారైనటువంటి జగన్మాత లక్ష్మీదేవి శ్రీ విష్ణు వక్షస్థల, ఆ లక్ష్మీదేవికి ఒక శుక్రవారం నాడు కుంకుమతోటి అష్టోత్తర నామంతో అర్చన చేస్తే ఇలా డబ్బులు విసిరేవాళ్ళు చేసేటటువంటి దోషాలు తొలగుతాయి. ఎప్పుడు తెలియనంత వరకు, తెలిసాక కూడా విసిరి మాత్రం ఈ వ్రతం చేసుకుని దోషం తొలగించుకోవడం అనేది మన చేతిలో లేదు. ప్రారంభాశ్చవసిదంతి యదా ధర్మకృతాం ఋణాం తదానుమేయం ప్రాధాన్యం కలేర్ విప్రార విశిక్షణైహి. మానవులు ఈ కలియుగంలో చేసేటటువంటి దోషములలో మరొక భయంకర దోషాన్ని చెప్పాడు, శ్రద్ధాశక్తులతో ఎక్కడైనా శాస్త్రమును ఎవరైనా చెబుతూ ఉంటే ఇలా పురాణములు కానీ ఉపనిషత్తులు కానీ ఇంకో వేదము కానీ ఇలా జరిగేటప్పుడు పక్క వాళ్ళని పొడిచి పలకరించకూడదట. ఒకవేళ ఎవడైనా మనకి తెలుసున్నవాడు వస్తే మనం మాట్లాడకుండా మౌనంగా జరిగి వాడికి ఇవ్వాలి, కానీ రెండు రెండు మీకోసమే చూస్తున్నాం, ఇందాక నుంచి మీరు లేరే, ఆలస్యంగా వచ్చారే, మీరు లేకపోతే అప్పపప్ప ఎంత లోటు వచ్చేసిందో, అస్సలు పొరపాటున కూడా ఇలాంటి చోట కూర్చున్నప్పుడు ఇంకోటి ఎవడైనా వస్తే అతనితో మాట్లాడకూడదు, నమస్కారం అనకూడదు. తరువాత ఒకవేళ నే చేసినా దోషం దోషమే, మీరు చేసినా దోషం దోషమే, తెలిసి చేసినా తెలియక చేసినా ఎంతటి వాడైనా చివరికి భగవంతుడు చేసినా దోషం నుంచి బయటపడ్డు. ఇలాంటి పురాణములు ప్రవచించే కాలంలో ఈ పురాణ ప్రవచకులు ఇతరులకు నమస్కారం చేయకూడదు. తెలుసో తెలియకో మీలో ఎవరైనా వచ్చినప్పుడు గబుక్కుని చేతులెత్తి నమస్కారం చేస్తే ఆ దోషం మీకు తగులుతుంది కనుక దండం పెట్టదు బాబు అని చెప్పండి. అంచేత ఇలా పలకరించడం ద్వారా పక్కవాడి యొక్క శ్రవణాసక్తిని తొలగించడం ద్వారా వాడిని మనం దోషాన్ని మూటగట్టుకుంటున్నాం. ఇటువంటి దోషం యొక్క నివారణకు ఏం చెయ్యాలి అంటే, వారం రోజుల పాటు ఎవరిని పలకరించకుండా శ్రద్ధాసక్తులతో పక్కవాడిని పొడవకుండా ఈ ఉపన్యాసం వినడమే ప్రాయశ్చిత్తమట. సప్తాహ శ్రవణ మాత్రేణ, ఏడు రోజుల పాటిలాగా ఉపన్యాసం కనుక శ్రద్ధాసక్తులతో వింటే ఇలా పక్కవాడి యొక్క కాన్సన్ట్రేషన్ని తొలగించినటువంటి దోషం మనకి తొలగుతుంది. ఇంతకు మించి వేరే ఏమీ లేదు అని ఇంకా చెబుతున్నారు. ఉత్తమమైనటువంటివి ఇంకా కొన్ని కొన్ని విశేషాలు. ఇవాళేమో మీనరాశిలో శని ప్రవేశిస్తే వచ్చే దోషాలు చెప్పుకున్నాం, చేపల చెరువుల యొక్క ప్రమాదం. రేపు మరొక అద్భుతమైనటువంటి బిజినెస్ దెబ్బతినబోతుంది తొందరలో, అటువంటి వివరాలు కూడా రేపు మనం తెలుసుకుందాము. దేశకాలమాన పరిస్థితులకు సంబంధించినటువంటి విశేషాలు ఇంకా వింతలుంటాయి. ఇందులో కేవలం జరిగేవే కావు, ధర్మములు కూడా ఉంటాయి. భవిష్యత్ పురాణం అంటే ఏం జరుగుతుందో అంతేనా, ధర్మముల యొక్క విచక్షణలుంటాయి. అంచేత పురాణములలో దీనికి ఒక ప్రత్యేక స్థానాన్ని వేదవ్యాసుల వారు ఇచ్చారు. రేపు కూడా మీరు ప్రజలు కలగజేసుకునైనా ఆరున్నర దాటిన తర్వాత ఇక్కడ ఎవరైనా ఉంటే వారిని పక్కకి పంపించవలసినటువంటి బాధ్యత మీది అని చెబుతూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరిః ఓం తత్సత్.